गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवे अक्षरे ब्रह्मवादिनि गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् పరిణామ క్రమంలో మొత్తము మానవ జాతి ఒక విశేషమైనటువంటి స్థితికి చేరుకుంది. ఆ విషయాన్ని మొట్టమొదట ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణ మానవ జాతి అర్థం చేసుకోవాలి. దానికి ఈనాడు కమ్యూనికేషన్స్ ఇంత విశాలంగా పెరగటానికి మొదటి కారణం ఈ కంప్యూటర్స్. కమ్యూనికేషన్లో వచ్చినటువంటి కమ్యూనికేషన్ రంగాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ఎందుకు ఈనాడు ప్రపంచంలో ఇంత త్వరితగతిన మానవ సమాజానికి అందింపబడుతున్నాయి అంటే, సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి మానవ శరీరధారులందరూ కూడా ఒకే చేతనత్వ స్థాయికి చేరుకున్నారు. ఆ చేరుకున్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు వాళ్ళు. క్లాసులో పరీక్షకి దగ్గర పడినప్పుడు స్థాయి భేదం ఉండవచ్చు, కానీ పాఠ్యాంశముల యొక్క సబ్జెక్టు యొక్క పరిమాణం అందరికీ సమానంగా అందజేయబడుతుంది. సిలబస్ అందరిది ఒకటే, సిలబస్ ఖచ్చితంగా పూర్తి చేయబడుతుంది. తేడా ఎక్కడ రావచ్చు? సిలబస్ లో ఒక కళకికి ఒక్కొక్క సబ్జెక్టు మీద ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్ లో కూడా ఒక విశేషమైనటువంటి ఉపభాగంలో సబ్ సబ్ లో ఎక్కువ అభిరుచి ఉండొచ్చు, దాని మీద నువ్వు ఎక్కువ విశేషమైనటువంటి జ్ఞానము ఆర్జించుకున్నప్పటికీ నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని పూర్తిగా నేర్చుకున్నావు, ఇంకా నువ్వు పరీక్షకి తయారు కావచ్చు అనేటటువంటి శంఖారం ఈనాడు చేయబడుతోంది. దీన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ మతంతో సంబంధం లేదు, ఇది మీ యొక్క జాతితో సంబంధం లేదు, మీ యొక్క వయస్సుతో సంబంధం లేదు, మీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి దానితో సంబంధం లేదు. దేనితో సంబంధం ఉంది? మీ యొక్క చేతనత్వ స్థాయి ఏ విధంగా పనిచేస్తోంది, ఈ చేతనత్వ స్థాయి గురించి తెలుసుకోవటానికి 14 ఉపకరణాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. దానినే మనము 14 భువనాలు అంటాం. మనం వీటి యొక్క సాధనే, వీటి యొక్క అవగాహనే వీటిని ఉపయోగించుకోవటమే మనము సంపూర్ణ మానవ జాతికి అందించవలసినటువంటి విషయము. మానవజాతికి అందించడం తర్వాత ముందేంటి, మనం నేర్చుకోవాలి దాన్ని. అందుకే మీకు నిరంతరము ఒకే విషయం నేను చెప్పుకుంటూ వస్తున్నాను. నేను పాపము పుణ్యము శాస్త్రాలలో ఏం చెప్పబడి ఉన్నదో, సమాజంలో ఏమి ఎలా జీవించాలని చెప్పబడుతున్నదో, ఇవంతా మీకు ముఖ్యం కాదు. సాధకునికి అది ముఖ్యం కాదు. సాధకునికి ఏది ముఖ్యం? అసలు ఈ సృష్టి ఎందుకు ఏర్పడినది? ఈ సృష్టిలో నీ యొక్క పాత్ర ఎంత? ఆ పాత్రలో నువ్వు ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఈ దేశకాల పరిస్థితుల్లో ఈ 20 ఏళ్లలోనూ 30 ఏళ్లలోనూ మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఈ 3 ప్రశ్నలకి అతి స్పష్టమైనటువంటి జవాబు, ఏ విధమైనటువంటి అందులో మించింగ్ ఆఫ్ ద వర్డ్స్ లేవు. అక్షరాలను మింగేయటం, అస్పష్టంగా చెప్పటం, అవునా కాదా అనేటటువంటి ఒక డోలాయమాన పరిస్థితుల్లో మాత్రము సాధకుడు ఉండడు. ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది, వాడు ఇది ఈ జన్మలో ఈ సంవత్సరం నుంచి తన మృత్యు వరకు చేయవలసినటువంటి కార్యక్రమం. అందరూ ఒకేలాగే ప్రవర్తిస్తారు అని కాదు, మారుతుంది. ఏం మారుతాయి? వర్ణాలు మారుతాయి, ఆశ్రమాలు మారుతాయి. వర్ణాశ్రమ ధర్మాలు అని ఋషులు మనకు అందించినటువంటి ఆ వర్ణాలను ఆ ఆశ్రమాలను మనం మర్చిపోయాం. ఉదాహరణకి పసుపు రంగే ఉంది వర్ణము. పసుపు రంగు వర్ణము మీద ఆధారపడేటటువంటి చేతనత్వము గల వ్యక్తులు ఏం చేస్తారు? పసుపు అంటే మనం ఏం చెప్పుకున్నాం? సమృద్ధి. బీజం దానికి ఏం చెప్పుకున్నాం మనం? శివం బీజం. అంచేత వాడు ఏం చేస్తాడు? వాడు సమృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. వాడికి ఎక్కడికి వచ్చినా వాడు ఏం నేర్చుకున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ నేర్చుకున్నది సమృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి నిరంతరమైనటువంటి ఆలోచన వాడి వర్ణంలో ఉంటుంది. ఆ వర్ణం ఎక్కడుంటుంది? వాడి శరీరంలో ఉంటుంది. వాడి శరీరాన్ని కనుక మనం సూక్ష్మ దృష్టితో చూడగలిగితే మనకు ఆ వర్ణాలు కనిపిస్తాయి. పసుపు రంగు గల వర్ణం కలిగించిన వాళ్ళందరూ కూడా శ్రీం బీజోపాసకులే. అలాంటి వాళ్ళ చేతులు దేని మీద పడ్డా ఏమవుతుంది? మట్టి కూడా బంగారంగా మారుతుంది. దానిని వైశ్యులు అన్నారు మన వాళ్ళు. కానీ మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం? ఒక దేశకాల పరిస్థితుల్లో ఒకనొక శరీరధారులకు పుట్టడంతోనే ఆ జన్మతోనే వాడు కాకపోవచ్చు. వాడి రంగు ఎలా ఉందో, వాడి వర్ణం ఎలా ఉందో, ఆ వర్ణానికి తగినట్టు వాడి ప్రవర్తన ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది. ఇంచేత 4 వర్ణాలు ప్రకృతిలో చాలా ముఖ్యం. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగశ. వాడి యొక్క గుణాలు కర్మని బట్టి విభాగం జరుగుతుంది తప్ప వాడు ఎక్కడ పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు అనేటటువంటి మీమాంస అసలు ఎప్పుడు కూడా వేదకాలీన ఋషులకి రాలేదు, ఇప్పుడు కూడా మనకి రాకూడదు. ఏమిటి ఆ 4 రంగులు? సూర్యుడి నుంచి వచ్చేటటువంటివి 7 కిరణాలే. ఎన్నో కిరణం మానవ జాతి పట్టుకోలేదు. పట్టుకుందంటే మానవ జాతి స్థాయి నుంచి వాడు మారిపోవాలి. ఇంకో జాతిలో ఏ గంధర్వుడు గాను, ఏ కింపురుషుడు గాను ఆ జాతిలో పుడితే తప్ప సూర్యకిరణాలకి 7 రంగుల కంటే భిన్నంగా ఉన్నటువంటి రంగులు పట్టుకోలేడు. సూర్యకిరణాల్లో 7 రంగులనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ ఉంది, అల్ట్రావైలెట్ ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి, కాస్మిక్ రేస్ ఉన్నాయి. కానీ మన శరీరము ఆ వర్ణములను పట్టుకోలేదు. అందులో నీలము ఇండిగో వంకాయ రంగు వైలెట్ ఊదా రంగు నీలి ఎరుపు రంగు మిశ్రణంతో వచ్చేటటువంటి కొంత మార్పులు. నీలం రంగు చాలా ఎక్కువగా ఉంది, ఎరుపు రంగు తక్కువగా ఉంటే దాన్ని ఇండిగో అంటాం. ఎరుపు రంగు ఎక్కువగా ఉండి నీలి రంగు తక్కువగా ఉంటే దాన్ని వైలెట్ అంటాం. అంచేత ఈ 3 రంగులు బ్లూ ఇండిగో వైలెట్ కనుక మనం వదిలేస్తే ఇంకా మిగతాది 4 రంగులు, ఎరుపు కాషాయ రంగు పసుపు, ఆకుపచ్చ రంగు. ఈ నాలుగు వర్ణాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానము గాయత్రి యొక్క పంచకోశ సాధన అందిస్తుంది మనకి. దీన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ఆరు చక్రాలు, ఐదు కోశాలు, మూడు గ్రంథులు, వీటి యొక్క విజ్ఞానమే మొత్తము ఆధ్యాత్మికత. నిరంతరము అండర్లైన్ చేసుకోండి దాన్ని. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా హిందువులుగా కాని, ముస్లింలుగా కాని, క్రిస్టియన్స్ గా కాని, మిగతా దాంట్లో మాట్లాడుకో మనం. మనం ఏ భాష మాట్లాడుకుంటాం? మానవ శరీరధారులము. మానవ శరీరధారి వాడు ఎవడైనా, వాడికి తెలిసినా తెలియకపోయినా వాడి శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి. ఎలా ఆరు చక్రాలు ఉన్నాయని మనం గమనించగలం? ముక్కు వాసన చూస్తోంది, గంధము, మూలాధార చక్రం. నాలుకకి రుచి తెలుస్తోంది, స్వాదిష్టాన చక్రం. కళ్ళు రంగుని ఆకృతిని చూడగలుగుతున్నాయి, మణిపూరక చక్రం. స్పర్శ తెలుస్తోంది, వేడిగా ఉందా చల్లగా ఉందా, అనాహత చక్రం. ముక్కు నుంచి మాటలు వస్తున్నాయి, వాక్కును ఉచ్చారణ చేయగలుగుతున్నాడు, విశుద్ధి చక్రం. వీటన్నిటినీ కూడా మనస్సుతో కలిసి ఉన్నప్పుడే ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనస్సు అక్కడ లేకపోతే మనం ఏం తిన్నామో మనకు గుర్తుండదు. కళ్ళ ముందే మనకు తెలుసున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు, మనం గుర్తించాం. ఇది ఆజ్ఞాచక్రము, అది ఆజ్ఞాపిస్తూ ఉంటుంది ఏ ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఇదంతా కాకుండా దీన్ని కంట్రోల్ చేసేటటువంటి బుద్ధి సహస్రారము. ఇది లేని ఎవరికి చెప్పండి? మానవ శరీరధారి అయిన వాడు ఎవడైనా ఉంటే ఇవన్నీ ఉంటాయి. తేడా ఆ జెనెటిక్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, ఆహారంలో మార్పుల వల్ల కానీ, వాడు చేసుకున్నటువంటి కొన్ని క్రమాల వల్ల కానీ, కొన్ని ఇంద్రియాలు అంత పటిష్టంగా ఉండకపోవచ్చు. కానీ ఉండటం ఈ ఆరు చక్రాలు అందరికీ ఉంటాయి. ఈ చక్రాలతో వచ్చేటటువంటి జ్ఞానము కోశాలు అంటాం, ఖజానా, రత్నాగారము, ధనము నిలవ చేసుకునేటటువంటి కోశాగారము. ఇవి ఏముంటాయి మన దగ్గర? పృథ్వీతత్వము, మూలాధార చక్రాన్ని ఉపయోగించి మనం సంపాదించుకుంటేటటువంటి కోశము ఒకటి, అన్నమయ కోశము అంటాం దాన్ని. ఈ అన్నమయ కోశం అంతా దేని ద్వారా మనకు వస్తోంది? మూలాధార చక్రం ద్వారా మనకి లభిస్తోంది. ఈ ఖజానా అంతా కూడా అక్కడి నుంచి వస్తోంది మనకి. దాని తర్వాత స్వాధిష్టాన చక్రానికి వెళ్తాం మనం. స్వాధిష్టాన చక్రం ద్వారా మనకి లభించేటటువంటి మొత్తము ఖజానా కామమయ శరీరము, కోరికల శరీరము, అభిరుచుల శరీరము ఏర్పడుతుంది మనకి. టేస్ట్ అంటే ఒక కళ్ళకి తీపి ఇష్టం, ఒకళ్ళకి కారం ఇష్టం. ఈ తేడా ఉందే, తీపి ఇష్టం కారం ఇష్టం అన్నది, వాడు స్వాధిష్టాన చక్రాన్ని ఉపయోగించుకుని తన అనేక జన్మల సంస్కారాల ద్వారా శరీరంలో నిబిడీకృతం చేసుకున్నటువంటి కామమయ శరీరము, దాన్నే ఆస్ట్రల్ బాడీ అని థియోసఫిస్ట్ అంటారు, వైటల్ బాడీ అని అరవిందో అన్నాడు. ప్రాణమయ కోశము అని మనం అంటాం వేదాంతులు. కానీ అది దీనివల్ల మనం సాధించగలిగాం ఈ ఖజానా అని అంటే స్వాధిష్టాన చక్రం యొక్క పరిపూర్ణ ఉపయోగం. ఇంకాస్త పైకి వెళ్తాం, మణిపూరక చక్రం వస్తుంది. మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక జ్ఞానేంద్రియం ఉంది, ఒక కర్మేంద్రియం ఉంది. జ్ఞానేంద్రియము కన్ను, కర్మేంద్రియము కాళ్ళు. దీని ద్వారా ఉపయోగించుకుని మనం సంపాదించుకునేటటువంటి కోశము ట్రెజరీ, ధనము మనోమయ కోశము. ఈ మనోమయ కోశాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా వివేచన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మనోమయ కోశాన్ని చాలా డీప్ గా చదువుకోవాలి కనుక దాన్ని రెండు భాగాలుగా చదువుతాం మనం. ఒకటి సరూప మనోమయ కోశము, రూపముతో ఉన్నటువంటి మనస్సు, రూపాలను గుర్తించేటటువంటి మనస్సు, రంగులను గుర్తించేటటువంటి మనస్సు. ఇంకోటి అరూప మనస్సు, అంటే కాంక్రీట్ గా కాకుండా అబ్స్ట్రాక్ట్ గా ఉండేటటువంటి, విషయాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి మనస్సు. ఇది ఏ చక్రం ఉపయోగించి సంపాదించుకున్నటువంటి జ్ఞానము? మణిపూరక చక్రము ఉపయోగించి సంపాదించుకున్నటువంటి జ్ఞానము. దానినే ట్రెజరీ కోశము అని కూడా అంటాం, మనోమయ కోశము. ఇంకాస్త పైకి వెళ్తే అనాహత చక్రము. ఈ అనాహత చక్రము వాయుతత్వం వల్ల మన శరీరంలో ఏర్పడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ అనాహత చక్రములో కూడా మళ్ళా ఒక జ్ఞానేంద్రియం ఉంటుంది, ఒక కర్మేంద్రియం ఉంటుంది. వాయుతత్వం యొక్క కర్మేంద్రియము చేతులు, వాయుతత్వం యొక్క జ్ఞానేంద్రియము చర్మము, స్పర్శ. చర్మంతో స్పర్శ యొక్క జ్ఞానాన్ని పొందుతాం, చేతులతో మన స్పర్శను ఇంకోళ్ళకి అందజేస్తాం. దూరం ఏర్పడేటటువంటి కోశాన్నే మనము విజ్ఞానమయ కోశము అంటాం మనం. అందువల్ల విజ్ఞానమయ కోశంలోకి మనము లోతుగా వెళ్ళగలిగితే ముద్రలు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కేవలము చేతి వేళ్లని తిప్పుకుంటూ, చేతి యొక్క 5 వేళ్లు కుడి చేతిలో ఉన్నాయి, 5 వేళ్లు ఎడమ చేతిలో ఉన్నాయి. కేవలము ఈ 5 వేళ్లను 5 కర్మేంద్రియాలకి సంబంధించిన, 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి వేళ్లను ముడుచుకుని కావలసిన పని మనం సాధించుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోకల్లే. కానీ అది విజ్ఞానమయ కోశం అనేది గుర్తుంచుకోండి. నేను అన్నమయ కోశంలో మనస్సులో ఏ మార్పు రాకుండా విజ్ఞానమయ కోశం యొక్క ఏ విధమైనటువంటి థియరిటికల్ నాలెడ్జ్ లేకుండా చిరుముద్ర పెట్టేస్తాను ఇలాగా నాకు జ్ఞానం చేయాలి అంటే రాదు. ముద్ర ఇదే, స్విచ్ వేయటం ఏముంది, ఇలా స్విచ్ నొక్కటమే. కానీ స్విచ్ నొక్కే ముందు మన శరీరంలో కావాల్సినటువంటి మార్పుల్ని మీరు చేసుకోవాలి. అందువల్లనే ముద్రా విజ్ఞానం గురించి నేను మీకు చెప్పటం లేదు. కానీ గాయత్రి మంత్రంలో సాధకుడికి గాయత్రికి 24 ముద్రలు ఉన్నాయి. ఎవరికైతే ఈ 24 ముద్రలు తెలియవో వాడి యొక్క గాయత్రి సాధన నిష్ఫలమైపోతుంది అంటాడు. ఎక్కడ నిష్ఫలమవుతుంది? విజ్ఞానమయ కోశ స్థాయిలో, అన్నమయ ప్రాణమయ మనోమయ స్థాయిలో నిష్ఫలమవుతుంది అది. చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. కానీ చేతి వేళ్లను మాత్రమే ముడిచేసి ప్రపంచంలో జరిగేటటువంటి మార్పులను మీరు కంట్రోల్ చేయగలరు అన్నది ఒక విజ్ఞానం కనుక మనకి నిజంగా ఇప్పుడు అర్థమైపోయినా, మానసిక స్థాయి మారకుండా ఆ ముద్రలు మనకి ఉపయోగపడవు. అందువల్ల ఆ ముద్రల గురించి మనం డిస్కస్ చేసుకోం. కానీ ముద్రలు కాకుండా ఇంకా చాలా ఉంది విజ్ఞానమయ కోశంలో. ఆ విజ్ఞానమయ కోశం యొక్క ఖజానాను అర్థం చేసుకోవటానికి మనం అనేక జన్మల నుంచి విజ్ఞానమయ కోశంలో సంపాదించుకున్నటువంటి మన ఖజానా, మనం సంపాదించుకున్నాం అది. మన శరీరాల్లో ఉంది ఆ విజ్ఞానమయ కోశం. దాని గురించి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవటము ఎన్నోదైంది, అది 4వది. దీని తర్వాత 5వది, చివరిది ఆనందమయ కోశం. వాక్ శక్తి ఎంత అందంగా ఉండినా, ఎంత కమ్మగా ఉండినా, ఎంత ఆ వంట యొక్క విజ్ఞానము జ్ఞానము మనకి తెలిసినా, ఆ పెడుతున్న వాడు చీఫో అని పెట్టాడనుకోండి, ఆ తిండి యొక్క రుచి మీకే ఉండదు. మీరు ఆకలితో ఉండి తింటే తినొచ్చు, కానీ ఆ తిండి యొక్క ఆనందం మనకి లభించదు. అది దేని మీద ఆధారపడింది? వాక్ మీద ఆధారపడింది. చాలా కష్టపడ్డాం, ఏం చేయడు గురువు, నువ్వు కష్టపడ్డావు అన్న ఒక మాట అంటాడు, మొత్తం అలసట తీరిపోతుంది. చాలా కష్టపడ్డాడు. మిలారపై చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది అసలు కష్టపడ్డాడేంటో. మీరేం కష్టపడుతున్నారు అసలు? మనమేం కష్టపడుతున్నాం? మనమేం కష్టపడతలే. కానీ అక్కడ కూడా ఆ గురువు యొక్క భార్య పర్వాలేదులే నీకు అనేటటువంటి ఆ మాట అంటాం వల్ల వాడు అన్ని కష్టాలు కూడా భరించగలిగాడు. ఈ వాక్ శక్తి యొక్క ధనాగారము, వాక్ శక్తి యొక్క ఉపయోగం ఎక్కడుందో దానిని మనం ఆనందమయ కోశము అంటాం. ఇంకేత 6 చక్రాలు, 6 చక్రాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి సంపాదన, మనం దాచుకున్నటువంటి సంపాదన 3 తాళం చెవులతో భద్రపడి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళ దగ్గర ఏం చేస్తూ ఉంటారు, సాధారణంగా 2 తాళాలు ఉంటాయి. ఒకటి ఒక మేనేజర్ దగ్గర ఉంటుంది, ఇంకోటి ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఇవి అంతకంటే ఖరీదైనటువంటి ధనాగారం కనుక మూడు తాళాలుంటాయి. ఆ మూడు తాళాలని ఒకేసారి విప్పాలి మీరు. వేరువేరుగా విప్పితే కొంచెం కొంచెంగానే మీకు అవుతుంది కావలసినటువంటి శక్తి. దానినే బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి అన్నారు. ఇది తప్ప ఆధ్యాత్మికతలో మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేర్చుకోగలిగేది ఏమీ లేదు. పరిణామ క్రమంలో మనము ఈ ఆరు చక్రాలలో ఏదో ఒక చక్రం మీద ఒక జీవితంలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అన్ని చక్రాల మీద ఒకేసారి నేర్చుకోలేం కదా. లేకపోతే ఏం చేస్తూ ఉంటాం, ఒక చక్రాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం నేర్చుకోవటానికి. ఇదివరకు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి చక్రాన్ని పూర్తిగా ఉపయోగించుకుని డబ్బు బ్యాంకులో వేస్తూ ఉంటాం. కామర్స్ ఏదో చదివాడు వాడు, దాంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు, దాంతో బ్యాంకులో డబ్బు వేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల పార్ట్ టైం గా లాస్ జరుగుతూ ఉంటాడు. ఒక చక్రం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటూ ఉంటాడు, ఇంకో చక్రంతో కోశాలు నింపుకుంటూ ఉండొచ్చు. ఇదంతా నేర్చుకుని ఇదంతా చేసుకుని కావలసినటువంటి ధనము ఆరు చక్రాల ద్వారా ఐదు కోశాలలో పెంచుకున్నటువంటి వ్యక్తి, ఇంకా నాకు చాలు ఆర్జించినది బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనేటటువంటి తాళాలు వీడే వేసుకున్నాడు. ఒకడు లోపల నుంచి తాళం వేసేసుకున్నాడు, కోపం వచ్చి తాళం బయట పారేశాడు కిటికీ నుంచి. ఇప్పుడు బయటకు రావాలాడు. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ డబ్బు సంపాదనలో. డబ్బు అంటే అర్థమైంది కదా. ఐదు కోశాల యొక్క సంపాదనలో ఆరు చక్రాల యొక్క ఉపయోగాన్ని నేర్చుకుంటూ సంపాదించుకుంటూ పోయాడు. సంపాదించుకుంటూ ఏం చేశాడు, తాళం వేసుకుంటూ పోయాడు. తాళం వేసుకుంటూ పోయిన తర్వాత తాళాలు ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. కోశాలు, షట్చక్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వీటి గురించి మనకి ఇంకా అవసరం లేదు. కావలసినటువంటి కోశాలు, కావలసినటువంటి ధనాగారం మన దగ్గర ఉంది. కావలసినటువంటి ధనాగారాన్ని, ధనాన్ని సంపాదించుకోవటానికి కావలసినటువంటి టెక్నిక్స్ మనకి తెలుసు. కానీ ఆ తాళాలను తెచ్చుకోవాలి మనం. ఆ తాళాలను ఉపయోగించుకుని తాళాలు తెరవాలి. బయట పారేశారు కిటికీ నుంచి, తలుపులు తెరవాలి. ఏం చేయొచ్చు, తలుపులు బద్దలైనా కొట్టచ్చు మీరు. కానీ అంత అద్భుతమైనటువంటి ధనరాశి ఉన్న దాన్ని అంత ఈజీగా బద్దలు కొట్టే తాళాలు వేయం కదా. అంత సులభంగా బద్దలయ్యేటటువంటి కట్టడాలను కట్టం. అంచేత ఈ శరీరం అనేటటువంటి కట్టడం అంత ఈజీగా బద్దలు కొట్టలేం మనం. ఈజీగా అయితే బద్దలు కొట్టలేం మనం. ఇంకొక దారి ఏంటి, ఖచ్చితంగా తాళం చెవులే మనం తెచ్చుకోవాలి. తాళం చెవులు మనం ఏం చేసాం, బయట బారేశాం. అంచేత ఇంకోవడంలో మనకి తాళం చెవి ఇవ్వాలి. ఆ తాళం చెవి ఇచ్చే వ్యక్తినే మనం ఏమంటాం, గురువు అంటాం. ఇంకోటి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మనంతటా మనకి అది ఇంకా తెచ్చుకోవడం, మనం లోపల ఇరుక్కుపోయాం. ఆ గ్రంథులు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనేటటువంటి మూడు గ్రంథుల్ని తెచ్చేటటువంటి తాళం చెవి ఎవడైనా ఇచ్చాడా మీకు? ఇవ్వలేదా? గాయత్రి మంత్రం ఏంటి, వైష్ణవ శక్తి, దురం పనిచేయవు చెప్పండి కూడా. గాయత్రి మంత్రమే ఆ తాళం చెవి. పేరు చెప్తున్నాం కదా, ఎన్నిసార్లు మనం చెప్పుకోవటం లేదు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ప్రకృతిలో అనంతముగా ఈ శక్తిధారలు, బ్రాహ్మణ శక్తిధారలు, వైష్ణవ శక్తిధారలు, శాంత శక్తిధారలు ప్రవహిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకుని మనలో ఉన్నటువంటి ఈ మూడు గ్రంథులను, ఈ మూడు గ్రంథులు అంటే తెలుసు కదా ముడులు, ఈ మూడు ముడులను కనుక మనం చేసుకుంటే అప్పుడు మీరేం చేయొచ్చు, ఈ ఆరు చక్రాలను, ఐదు కోశాలను బ్రహ్మగ్రంథి అంటే బ్రాహ్మణ శక్తి వైపు ప్రవహింపజేసుకోవాలంటే అటువైపు ప్రవహింపజేసుకోవచ్చు. వైష్ణవ శక్తి వైపు ప్రవహింపజేసుకోవాలంటే అటువైపు ప్రవహింపజేసుకోవచ్చు. శాంభవ శక్తి వైపు ప్రవహింపజేసుకోవాలి అంటే అటువైపు ప్రవహింపజేసుకోవచ్చు. ఇవేమీ అక్కర్లేదు. ఈ మూడింటిని కూడా, ఈ మూడు శక్తి ధారలు కంటే పైన ఉన్నటువంటి శక్తి స్థాయి వైపు వెళ్తాము అంటే మహర్జగత్ భూర్ భువ స్వహ కాకుండా ఇంకొక లోకం మహహ అనేటువంటి లోకము, ఆ లోకానికైనా మీరు మన ప్రయాణం చేసుకోవచ్చు. ఇది మొత్తముగా స్థూలంగా సూక్ష్మముగా ఆధునిక ధర్మము మనకి చెప్పేటటువంటి రహస్యము. ఇందులో కష్టము లేదు, అసంభవమైనది ఏమీ లేదు. కానీ ఇది వరకు మన బుర్రలో దూరిపోయినటువంటి అనేక గ్రంథులను, అనేక రకాలైనటువంటి వాటిని మనం తీసేసి మనం తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మన గ్రంథంలో ఇచ్చేటటువంటి తాళంచం ఏమిటి అంటే, మళ్ళా మనం క్వశ్చన్ మార్క్ వేసాం అనుకోండి, అంటే ఎంతసేపు మనం గాయత్రి మంత్రం గురించి చర్చించుకున్నది అర్థం కాలేదనే కదా. దానికి కారణం ఏంటి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో బుర్రను ఉపయోగించుకోవటం మానేశాం మనం, కామన్ సెన్స్ ను ఉపయోగించుకోవటం మానేశాం. చాలా స్వామి గురుదేవులు చెప్తూ ఉండేవారు, 10 రూపాయలకే ఒక వజ్రం దొరికింది అని నువ్వు ఆనందంగా ఇంటికి తీసుకొస్తే నువ్వు వజ్రాన్ని తెచ్చినట్ట తానట్ట. వజ్రాన్ని మాత్రం ఖచ్చితంగా తేలే, ఇంచేత వజ్రం అయితే అది 10 రూపాయలకి దొరకదు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి కోశాగారం యొక్క తాళం చెవి, ఓంభోత చతుర్వరణ్యం భర్గోదేవసేమే ధియోన ప్రచోదయాత్ అని మీరు నోట్తో అనగానే తెరుచుకుపోతే ఇంకా తాళం చెవికి అర్థం లేదు. ఇంకా ఆ తాళం చెవి వెనకాతల వాటిని తెరవటానికి కావలసినటువంటి కొన్ని విశేషమైనటువంటి ప్రయత్నాలు కోడ్ వర్డ్స్ ఉంటాయి. ఆ కోడ్ వర్డ్స్ ను తెలుసుకునేటువంటి ప్రక్రియే పంచకోశ జాగరణ. అదే గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాని యొక్క 3వ భాగము. ఇవాళ మనం అన్నమయ కోశం గురించి తెలుసుకుందాం. ఇంచేత మన చేతిలో మనకి పూర్తిగా కంట్రోల్లో మనం ముట్టుకునే దాన్ని స్పర్శించి మార్పు తెచ్చుకోగలిగేటటువంటి కోశము అన్నమయ కోశము కనుక అక్కడ నుంచి మొదలెడదాం మనం. అన్నమయ కోశము అంటే చాలా మందికి ఈ స్థూల శరీరమే గుర్తొస్తుంది, కానీ ఇది అన్నమయ కోశం కాదు. అన్నమయ కోశము యొక్క డబుల్, అందుకే దీన్ని ఈథరిక్ డబుల్ అని పేరు పెట్టారు థియాసఫీలో. మన వేదాంతంలో లింగ శరీరము స్థూల శరీరము అని రెండు పేర్లు పెట్టుకుంటాం మనం. కనిపిస్తున్నటువంటి ఈ శరీరము స్థూల శరీరము. ఈ స్థూల శరీరము లాగే ఉంటూ స్థూల శరీరానికి కావలసినటువంటి ప్రోటోటైప్, ఎగ్జాక్ట్ గా ఈ స్థూల శరీరం ఎలా ఉందో అలాగే ఉంటూ దానికి కావలసినటువంటి సూక్ష్మ శక్తులను అందజేసేటటువంటి ఇంకొక శరీరము ఈ స్థూల శరీరముతోనే కలిసి ఉంది, లింగ శరీరము అంటాం మనం. ఆ లింగ శరీరాన్ని అన్నమయ కోశము అంటాం మనం. ఈ స్థూల శరీరాన్ని మనం అసలు పెద్దగా పట్టించుకోం, కానీ ఈ స్థూల శరీరంలో ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా లింగ శరీరంలో ఉంటూ ఉంటాయి. దాన్నే ఇంగ్లీష్ లో ఈథరిక్ డబుల్ అంటాం, అంటే దీని యొక్క డబుల్, వేరొక ప్రతిరూపం. అది ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? స్థూల జగత్తులో ఆకలిస్తుంది మనకి, అన్నం తింటాం, కడుపు బరువెక్కుతుంది, బరువెక్కాక మత్తు వస్తుంది. స్వప్న జగత్తులో కూడా ఇలాంటి శరీరాన్ని మనం గమనించుకుంటాం. మన శరీరం ఇలాగే ఉంటుంది, అక్కడ కూడా ఆకలిస్తుంది. మీకు ఆకలిస్తే ఏమవుతుంది? అక్కడ కూడా ఆహారం తినాలనిపిస్తుంది, తినాలనిపిస్తే కడుపు నిండుతుంది, కడుపు నిండితే అక్కడ కూడా బరువుగానే అనిపిస్తుంది. అది లింగ శరీరం. కళలలో మనం ఉపయోగించుకునేటటువంటిది అన్నమయ శరీరం యొక్క కౌంటర్ పార్ట్ ఈథరిక్ డబుల్, లింగ శరీరం. ఇది అంత స్పష్టంగా మీకు అవగాహన కాకపోయినా ప్రస్తుతానికి అది అంతే అని ఒప్పేసుకోండి. అన్నమయ కోశం యొక్క పరిపూర్ణమైనటువంటి సాధన మనం పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఆ లింగ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? భౌతిక జగత్తులో మీకు ఆహారం లభించకపోయినా ఆ లింగ శరీరాన్ని ఉపయోగించుకుని ఎలా ఆహారాన్ని సమకూర్చుకోవచ్చు అనేటటువంటివి ఆ అన్నమయ కోశ లింగ శరీర లక్షణాల్లో మనం తెలుసుకుంటాం. అన్నమయ కోశము అంటే పృథ్వీతత్వము కదా. పృథ్వీతత్వం ఏ చక్రానికి సంబంధించింది? మూలాధారానికి సంబంధించింది. అంతే మూలాధార చక్రంలో మనం సంబంధించినటువంటి ఏ పని చేయాలన్నా మనకి నాలుగే దళాలున్నాయి. నాలుగు రకాలుగానే మనం అన్నమయ కోశం మీద ప్రభావం చూపించుకోగలం, అన్నమయ కోశాన్ని మార్చుకోగలం. ఆ నాలుగు దళాల మీద ప్రభావితం చూపించేటటువంటి అన్నమయ కోశానికి సంబంధించినటువంటి శక్తి ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య, ఈ నాలుగింటి వల్ల మనం చేసుకోగలుగుతాం. మళ్లీ చెప్తున్నాను, అన్నమయ కోశము మనకి ఉన్నది. ఈ అన్నమయ కోశము పంచతత్వాలలో ఏ తత్వం మీద ఆధారపడి ఏర్పడుతుంది అంటే పృథ్వీతత్వం మీద ఆధారపడి ఏర్పడుతుంది అని మనకి తెలుసు. ఈ పృథ్వీతత్వం మీద ఉండి ఏర్పడినటువంటి ఈ అన్నమయ కోశం యొక్క స్వరూపాన్ని, ఈ అన్నమయ కోశం యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోదలుచుకుంటే నాలుగు కార్యక్రమాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నాలుగు కార్యక్రమాలనే ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య. దీన్ని నేర్చుకునే ముందు ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఆరు చక్రాలే కాకుండా 108 విశేషమైనటువంటి మర్మస్థానాలున్నాయి. యాక్యుప్రెషరు, యాక్యుపంక్చరు, కాలి చర్మంలో కాలిలో కొన్ని ముళ్ళు గుచ్చి, ముళ్ళలాంటి పదార్థాలను గుచ్చి రోగ నివారణ, అరచేతుల్లో ప్రెషర్స్ ఇచ్చి రోగ నివారణ, చాలా పుస్తకాలు ఈ మధ్య వస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్నమయ కోశంలో ఉండేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి సంవేదనశీలము, అంటే చాలా సులభంగా స్పందించగలిగేటటువంటి కొన్ని బిందువుల గురించి చెప్పుకుంటాం మనం. ఈ మధ్య చెప్పులు కూడా వస్తున్నాయి. అన్నమయ కోశము అంటే పృథ్వీతత్వము కదా. పృథ్వీతత్వం ఏ చక్రానికి సంబంధించింది? మూలాధారానికి సంబంధించింది. అంటే మూలాధార చక్రంలో మనం సంబంధించినటువంటి ఏ పని చేయాలన్నా మనకి నాలుగే దళాలున్నాయి. నాలుగు రకాలుగానే మనం అన్నమయ కోశం మీద ప్రభావం చూపించుకోగలం, అన్నమయ కోశాన్ని మార్చుకోగలం. ఆ నాలుగు దళాల మీద ప్రభావితం చూపించేటటువంటి అన్నమయ కోశానికి సంబంధించినటువంటి శక్తి ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య, ఈ నాలుగింటి వల్ల మనం చేసుకోగలుగుతాం. మళ్లీ చెప్తున్నాను, అన్నమయ కోశము మనకి ఉన్నది. ఈ అన్నమయ కోశము పంచతత్వాలలో ఏ తత్వం మీద ఆధారపడి ఏర్పడుతుంది అంటే పృథ్వీతత్వం మీద ఆధారపడి ఏర్పడుతుంది అని మనకి తెలుసు. ఈ పృథ్వీతత్వం మీద ఉండి ఏర్పడినటువంటి ఈ అన్నమయ కోశం యొక్క స్వరూపాన్ని, ఈ అన్నమయ కోశం యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోదలుచుకుంటే నాలుగు కార్యక్రమాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నాలుగు కార్యక్రమాలనే ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య. దీన్ని నేర్చుకునే ముందు ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఆరు చక్రాలే కాకుండా 108 విశేషమైనటువంటి మర్మస్థానాలున్నాయి. యాక్యుప్రెషరు, యాక్యుపంక్చరు, కాలి చర్మంలో కాలిలో కొన్ని ముళ్ళు గుచ్చి, ముళ్ళలాంటి పదార్థాలను గుచ్చి రోగ నివారణ, అరచేతుల్లో ప్రెషర్స్ ఇచ్చి రోగ నివారణ, చాలా పుస్తకాలు ఈ మధ్య వస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్నమయ కోశంలో ఉండేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి సంవేదనశీలము, అంటే చాలా సులభంగా స్పందించగలిగేటటువంటి కొన్ని బిందువుల గురించి చెప్పుకుంటాం మనం. ఈ మధ్య చెప్పులు కూడా వస్తున్నాయి, మీరు గమనించారో లేదో. యాక్యుప్రెషర్ చప్పల్స్, వాటి మీద ఇలా ఎత్తెత్తుగా ఎత్తెత్తుగా ఉంటాయి. మీరు దాని మీద కాలు పెట్టి నడిస్తే మీ శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు నయం అవుతాయని. ఇదంతా కూడా కాకుండా ఎస్ఎస్ఐలో ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ కనిపెట్టారు. రాళ్ల మీద, ముళ్ల మీద గెంతటం చాలా కరెక్ట్ ప్రాసెస్ అది. పూర్వకాలంలో చెప్పులు లేకుండా నడవమంటాం,
సాధనా కాలంలో మిమ్మల్ని కూడా నేను చెప్పాను కదా, వీలవుతే చెప్పు లేకుండా నడవమంటాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మన అరచేతులలో అరి కాళ్లలో అన్నమయ్య కోశంలో ఉన్నటువంటి 108 కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని యోగ విజ్ఞానంలో ఉపక్షికలు అంటాం. ఉపక్షికలు అంటే ఏంటి, నాడీ గుచ్చాలు, నర్వ్స్. మన శరీరము లింగ శరీరాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైనా మర్రి చెట్టు ఆకు చూశారు కదా, వటవృక్షం యొక్క ఆకు ఎండిపోయి రాలిపోతే ఒక నెట్వర్క్ లా కనిపిస్తుంది, గీతలు 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 గీతలుగా, ఒకదాని మీద ఒక గీతలు ఒకదాని చూశారు ఎప్పుడైనా. అదే అలాగా మన శరీరం అంతా కూడా రకరకాలైనటువంటి నాడులతో ముందు ఏర్పడుతుంది, మనకు అవి కంటికి కనిపించవు, అతి సూక్ష్మమైనటువంటి నాడులతో ఏర్పడుతుంది. ఈ నాడులు చేతి దగ్గర నుంచి వచ్చాయనుకోండి, అప్పుడేమో వాళ్ళు ఈ గీతలు ఇలా 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 క్రాస్ సెక్షన్స్ ఏర్పడుతున్నాయి కదా క్రిస్ క్రాస్ గా, అవేమో వాళ్ళు కొన్ని చోట్ల వంగు ముడతపడాలి. ముడతపడినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక ముడిలాగా ఏర్పడుతుంది. ఆ ముడిలాగా ఏర్పడినటువంటి బిందువులను ఉపక్షికలు అంటాం మనం. అది న్యాచురల్ గా శరీర నిర్మాణ కార్యక్రమంలో జరిగేటటువంటిదే. అలాంటివి 108 మన శరీరంలో ఉన్నాయి. ఆ 108 మన శరీరంలో ఉన్నటువంటి వాటిని కనుక మనం మార్చుకోగలిగితే, మన యొక్క ఆలోచన విధానాలు, మన యొక్క జీవిత విధానాలు పూర్తిగా మారిపోతాయి. వాటిని ప్రభావితం చేయటానికి కావలసినటువంటి ఉపవాసాలు, ఆసనాలు, తత్వశుద్ధి, తపశ్చర్య మనం చేయాలి తప్ప, ఉపవాసం అంటే నీళ్లు మానేశం, ఆహారం మానేశం, ఉప్పు మానేశం, పంచదార మానేశం, ఇదంతా కరెక్టే కాదంటలే, ఇది కూడా ఉపవాసమే. కానీ ఆ ఉపవాసం చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఉపచ్చికలు అని చెప్పానే, వాటి మీద ఎలాంటి ప్రభావం ఏర్పడుతుందో తెలుసుకునేటటువంటి విద్య ఉపవాసము. దానికంటే ముందు కొన్ని విషయాలు ఇక్కడ గురుదేవులు ఇచ్చారు, వాటిని ఒక పాయింట్స్ లాగా రాసుకోండి. ఇంద్రక జాతి ఉపచ్చికలు, ఇంద్రక జాతి ఉపచ్చికలు చంచలత్వాన్ని శరీరంలో కలుగజేస్తాయి, అస్థిరత్వాన్ని కలుగజేస్తాయి, ఉద్విగ్నత కలుగజేస్తాయి. ఇది శరీరంలో ఎక్కడ ఉంది అన్నది మీకు హోంవర్క్ అన్నమాట. మన గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క నర్వ్ సెంటర్ మీద ఆనందమయ కోశం నుంచి డైరెక్ట్ గా లింక్ ఇస్తుంది మీకు. అందుకు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంద్రిక అనేటటువంటి ఇప్పుడు చెప్పాను నేను మీకు, చంచలత్వము, అస్థిరత్వము, ఉద్విగ్నత. చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి, అయితే చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్లలో అంటే ఏంటి సరిచేయాలన్నమాట వాళ్ళ శరీరంలో. ఇంద్రిక అనేటటువంటి ఆ ఉపచ్చికను కనుక మనం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని కోసి పారిస్తే మీకు ఉత్తరం చెప్పలేదు. అవి వీటి మీద అవి ఎలాగే ప్రభావితం చూస్తాయో కోరిలేషన్ మీరు పట్టుకోగలిగితే. రెండు, దీపిక అనేటటువంటి ఉపచ్చిక ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆవేశము, కోపము, వేడి, ఆకలి మొదలైనవి ఉంటాయి. అలాగే మోచక అనేటటువంటి ఉపచ్చిక మౌన యొక్క ఆధిక్యత వల్ల ఏర్పడుతుంది, చెమట ఎక్కువగా పట్టడం, చొంగ కార్చడం, మూత్రము మలము ఎక్కువగా విసర్జించటం జరుగుతుంది. ఆప్యాయని జాతి ఉపచ్చికలు, సాధన కూర్చుంటాడు అవనంత స్టార్ట్, మత్తొచ్చిస్తోంది మాస్టర్, నిద్రస్తోంది మాస్టరు. ఆప్యాయని జాతి గుచ్చకము వల్ల సోమరితనము, అధిక నిద్ర, ఉత్సాహం లేకపోట, శరీరము లావెక్కుట సంభవిస్తాయి. అట్టి వ్యక్తి ఏమాత్రము శమకు ఓర్చలేడు, శారీరక మానసిక కార్యకలాపాలకు ఉత్సాహం తగ్గిపోతుంది. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి స్త్రీ పురుషులున్నా డాక్టర్లు వాళ్లలో ఏ విధమైనటువంటి దోషాలు గమనించకపోయినా వాళ్ళలో కనుక ఉద్గీత అనేటటువంటి ఉపత్యక యాక్టివ్ గా లేకపోతే సంతానం కలగదు. ఉద్గీత అనేటటువంటిది ఓంకారానికి కూడా చెప్తాం. మీకు గుర్తుందో లేదో 2 సంవత్సరాల కిందట హిందూ పేపర్లో పడినటువంటి ఒక కటింగ్ నేను మీకు చూపించాను. ఓం అని కనుక ఉచ్చారణ చేస్తే మెడికల్ బిల్స్ 20% కట్ అయ్యాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఉద్గీత ఈ ఉపత్యక మీద ఓం అనేటటువంటిది ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని ఇది స్పెషల్ గా అండర్లైన్ చేసి చెప్తున్నాను నేను మీకు. సంతానవంతం లేని వాళ్ళు ఏం చేయాలి? ఈ ఓంకార జపం ఎక్కువగా చేసుకోవాలి. ఆ ఓం యొక్క వివేచనే గాయత్రి మంత్రం కనుక గాయత్రి మంత్రం చేస్తున్న వాళ్ళకి సంతాన సౌభాగ్యం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ చివరి బొమ్మ అదే కదా, గాయత్రీదేవి ఆ ఒడిలో ఆ సంతానాన్ని అటువైపు నుంచి 4వది అనుకుంటా కదా బొమ్మ, 5వదా అది ఉద్గీత అనేటటువంటి ఉపత్యక. అంచేత ఆ బొమ్మల్ని కూడా మీరు టైం ఉన్నప్పుడు కాస్త స్టడీ చేయండి, అసలు అందులో ఏమున్నాయో. అలాగే స్త్రీ పురుషులు వాళ్లలో అసిత అనేటటువంటి ఉపత్యక ఎవరిలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో ఆ సంతానం కలుగుతూ ఉంటుంది. మగ సంతానం కలిగితే పురుషుల్లో అసిత ఎక్కువగా ఉందని అర్థం. స్త్రీ సంతానం కలిగితే స్త్రీలో అసిత అనేటటువంటి ఉపత్యక ఎక్కువగా ఉందని అర్థం. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నాయి, స్త్రీ పురుష భేదము లేకుండా ఉపత్యకలన్నీ ఒకేలాగుంటాయి పురుష శరీరంలో అయినా స్త్రీ శరీరంలో అయినా. ఫస్ట్ పాయింట్. రెండోది ఏమర్థం అవుతోంది మనకి, ఈ ఉపత్యకుల యొక్క స్వభావము మారుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు ఒక కాలంలో తక్కువ ఉండొచ్చు. ఇచేత అసిత ఎక్కువ ఉన్నప్పుడు పురుష సంతానము, అసిత తక్కువగా ఉన్నప్పుడు స్త్రీ సంతానము. అంటే కాలక్రమములో ఋతువుల ప్రకారము ఈ ఉపత్యకుల యొక్క సామర్థ్యము మారుతూ ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని మారటానికి 6 రకాలైనటువంటి అగ్నులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ 6 రకాలైనటువంటి అగ్నులు ప్రతి 2 నెలలకు ప్రకృతిలో మారుతూ ఉంటాయి. ఆ అగ్నుల యొక్క పేర్లు మీరు అర్థం చేసుకోండి. 1 ఊష్మ, బహురుచ, హృవాధి, హృవాధి, రోహిత, ఆతృత, వ్యాతి. మళ్ళీ ఆ పేర్లు చెప్తున్నాను, ఊష్మ, బహురుచ, హృవాధి, రోహిత, ఆతృత, వ్యాతి. 6 ఋతువులలోనూ 2 నెలలకి ఈ 6 ఋతువుల యొక్క ప్రభావము వేడి మారుతూ ఉంటుంది. వీటిని 6 అగ్నులు అంటాం. వీటి మధ్య వచ్చేటటువంటి సంధికాలాన్నే నవరాత్రులు అంటాం మనం. 9 రోజుల పాటు ఉంటుందది. అందువల్ల ఈ నవరాత్రుల్లో చేసేటటువంటి కాలము కూడా సంధికాలంలో చేసేటటువంటి కాలంలాగా విశేషమైనటువంటి ఫలమంతం అవటమే కాకుండా మన ఉపత్యకల మీద పరిపూర్ణమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. అంచేత ఈ 9 రోజుల్లోనే తప్ప మిగతా రోజుల్లో నేను చేసుకుంటే ఆ ఫలితం వస్తుందా? రాదు. ఈ 9 రోజుల్లోనే ఆ ఫలితం ఉంటుంది. ప్రకృతి యొక్క విశేషమైనటువంటి మార్పులను గమనించి ఋషులు 4 లక్షణాలను పట్టుకున్నారు. ఈ 4 లక్షణాలను పట్టుకున్నారు. మొట్టమొదటిది ఉత్తరాయణ కాలమా, చాంద్రాయణ కాలమా. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా మీకు? చాంద్రాయణ కాలంలో, దక్షిణాయనం. 2వది చంద్రుడి యొక్క కళాకళలు. శుక్లపక్షంలో ఉన్నావా, కృష్ణపక్షంలో ఉన్నావా, చవిత, పంచమ, షష్ట, అష్టమ, నవమ ఇలా రకరకాలుగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. మూడవది నక్షత్రం నుంచి వచ్చేటటువంటి కిరణాలు. 27 నక్షత్రాలు మాత్రమే మానవ జాతి మీద ప్రభావం చూపిస్తాయని ఋషులు కనుక్కున్నారు. కావలసిన నక్షత్రాలు ఉన్నాయి ప్రపంచంలో, అది వేరే విషయం. కానీ మానవ శరీరం మీద ప్రభావితం చూపించేటటువంటి నక్షత్రాలు 27. ఆ నక్షత్రాల యొక్క కూర్పు ఇవంతా కాకుండా భౌగోళిక పరిస్థితి, దీని ఆధారంగా ఋషులు పండుగలను ఏర్పరిచారు. పండుగలు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోలేం కదా, ఆ తిథి రావాలి, ఆ వారం రావాలి, ఆ ఉత్తరాయణ దక్షిణాయన కాలం రావాలి. దీన్ని దాటి మనం ఇష్టం వచ్చినట్టు డేట్స్ ను మార్చుకోవటానికి వీలు లేదు. ఆ కాలాన్ని, పండుగల యొక్క కాలాన్ని కూడా మీరు ఈ పంచకోశ జాగరణకి ఉపయోగించుకోవచ్చు. అంచేత ఇంతవరకు చెప్పింది కాస్త జాగ్రత్తగా మళ్ళా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 1-5 కోశాలు మనకి ఉన్నాయి, వీటిలో మనకి సందేహం లేదు. ఈ 5 కోశాలు ఎలా ఏర్పడ్డాయి? మూలాధార చక్రమును ఉపయోగించుకుని అన్నమయ కోశము, స్వాధిష్టాన చక్రాన్ని ఉపయోగించుకుని కామమయ కోశము, మణిపూరిక చక్రాన్ని ఉపయోగించుకుని మనోమయ కోశము, అనాహత చక్రాన్ని ఉపయోగించుకుని విజ్ఞానమయ కోశము, విశుద్ధి చక్రాన్ని ఉపయోగించుకుని ఆనందమయ కోశము ఏర్పడ్డాయి. ఒక్కొక్క కోశము అనంతమైనటువంటి సామర్థ్యానికి, శక్తికి ప్రతీక. దాని కోశము అంటేనే ఖజానా అని. మనం ఈ గాయత్రి యొక్క 3వ భాగంలో గురుదేవులు రాసినటువంటి విజ్ఞానంలో ఈ ఖజానాను ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంచేత సహజంగానే ఇదేదో ఆశామాషిగా కథలు చెప్పుకున్నట్టు మనం చెప్పుకోలేము. అంచేత ఇవాళ ఎంతవరకు చెప్పుకున్నాం, మన శరీరంలో 108 ఉపచకలు ఉంటాయి. థ్యాంక్స్ టు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఆ 108 పాయింట్స్ కాకుండా ఇంకా చాలా పాయింట్స్ మనం తెలుసుకోగలము శరీరంలో ఉన్నాయి అని. ఈ అన్నం శరీరంలో ఉన్నటువంటి ఆ 108 మర్మస్థానాలను ప్రభావితం చేసేటటువంటి 4 విధానాలను మనం తెలుసుకున్నాం. ఏంట 4 విధానాలు? ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తర్వాత తపశ్చర్య. అంటే మనం చేసేటటువంటి తపశ్చర్య, మనం చేసేటటువంటి తత్వశుద్ధి, మనం చేసేటటువంటి ఉపవాసము, మనం చేసేటటువంటి ఆసనాలు, మన శరీరంలో ఉన్నటువంటి ఆ 108 ఉపచికలలో ఏ ఉపచిక మీద మనం ప్రభావితం చూపించాలి అనుకుంటున్నామో, మార్చుకోవాలనుకుంటున్నామో స్పష్టమైనటువంటి అవగాహన రావాలి. కంటికి కనిపించవి ఉపచికలు. మరి ఎలా తెలుస్తుంది ఏ ఉపచిక పనిచేస్తుందో, ఏం పనిచేయకపోవటం లేదో? దానికి కొన్ని లక్షణాలు చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి మలబద్ధకంగా ఉంది అంటే మొట్టమొదటి వాడు ఇచ్చేటటువంటి మందేంటో మనం ఊహించగలం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్లి తలనొప్పిగా ఉంది అంటే వాడు ఇచ్చేటటువంటి మందేంటో మనం ఊహించగలం కదా, కరెక్ట్ గా చెప్పుకోలేకపోయినా. అలాగే ఉపచికలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాటిని యొక్క శరీరంలో ఉన్నటువంటి లొకేషన్ మనం గుర్తించలేకపోయినా, ఆ ఉపచికల యొక్క లక్షణాలను బట్టి మన శరీరంలో ఏ ఉపచిక కరెక్ట్ గా పనిచేయటం లేదో మనం ఊహించుకోవచ్చు. ఇన్ఫరెన్స్ అంటాం దీన్ని. దీన్ని ఊహించుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఆ ఉపచికల మీద పనిచేసేటటువంటి ఉపవాసాన్ని నిర్ణయించుకోవాలి, ఆసనాన్ని నిర్ణయించుకోవాలి, తత్వశుద్ధిని నిర్ణయించుకోవాలి, తపశ్చర్యలు నిర్ణయించుకోవాలి. ఇక్కడతో ఆపుదాం ఇవాళ. కానీ నేర్చుకున్నది మాత్రం మర్చిపోకండి. మీరు ఒకే ధర్మం గురించి మనం మొట్టమొదట కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సమాజానికి అందించడానికి. ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని రకాల గందరగోళాలు అక్కర్లేదు. 6 చక్రాలు, 5 కోశాలు, వాటి యొక్క 3 గ్రంథులు మానవ శరీరధారి అయినటువంటి వాడికి ఉన్నాయి. ఏ మతం అయినా ఈ దేశకాల పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ఈ షట్చక్రాలు, 5 కోశాలు, 3 గ్రంథులు ఉన్నటువంటి శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ముందు తెలుసుకోవాలి. తర్వాత ఆ ఉపయోగించుకోవటం, ఆ పరమాత్మ ఏ ఉద్దేశంతో ఈ సృష్టిని సృష్టించాడో దాన్ని తెలుసుకుని దానికి అనుకూలంగా మనం వ్యవహరించాలి. దాంట్లో భాగంగా అన్నమయ కోశంలో మనకి కావలసినటువంటి ఉత్సాహకరమైనటువంటి, మనకు కావలసినటువంటి నిద్రమత్తును వదలగొట్టేటటువంటి ఉపచకులను గుర్తించాలి. గుర్తించాక వాటికి సంబంధించినటువంటి ఆసనాలు, ఆసనాల తర్వాత వాటికి సంబంధించినటువంటి ఉపవాసము, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి తత్వశుద్ధి, దాని తర్వాత వాటికి సంబంధించినటువంటి తపశ్చర్యలు ఇవాళ సాయంత్రం మనం చదువుకుందాం. స్వస్తి. సవరించుకోండి. అన్నమయ కోశము అంటే లింగ శరీరము. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు దాన్ని ఈథరిక్ బాడీ అన్నారు. ఇవాళ శ్రీకృష్ణ చూసి ఉంటే మీకు ఈథరిక్ బాడీకి స్థూల శరీరానికి నేను దేని లింగ శరీరం అంటున్నాను, దేనిని స్థూల శరీరం అంటున్నాను అర్థమవుతుంది. శంబరాసురుడు యొక్క కొడుకు ఆయన యొక్క గురువుని రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకొస్తాడు. రథం దిగుతాడు గురువు. రథం దిగటంగానే అతనికి ఏం కనిపిస్తుంది? శంబరాసురుడు యొక్క గృహం మీద మృత్యు యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. అదేంటో తెలుసుకుందామని ఈయన కళ్ళు మూసుకుని, ఈయన స్థూల శరీరం ఇక్కడే ఉంటుంది, లింగ శరీరం పైకెక్కుతుంది, అచ్చు అలాగే ఉంటుంది. ఆ లింగ శరీరం కూడా మన ఈ శరీరం ఎలా ఉందో అచ్చు అలాగే ఉంటుంది. కానీ నయనం చిన్నంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచేదం క్లేదయంతి ఆపహో, నశోషితి మారుత. పంచతత్వాలలో ఏ తత్వము కూడా దాన్ని ఏమీ చేయలేదు, దాని స్వరూపము అలాగే ఉంటుంది. అక్కడ ఆ మృత్యుతో ముఖాముఖిగా మాట్లాడి మళ్ళీ తిరిగి అదే ఈ శరీరంలోకి వచ్చేస్తుంది. లింగ శరీరం అంటే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అన్నమయ కోశము అంటే దాని
ప్రభావితం చేసేటటువంటి అంశాలు. ఇప్పుడు ఉన్నటువంటి వైద్యము కేవలం స్థూల శరీరం వరకు మాత్రమే వెళ్ళగలుగుతోంది. అంచేత చాలా రకాలైనటువంటి ఈ కాలంలోని రోగాలకు అది కారణం పట్టుకోలేకపోతుంది. ఎందుకంటే అవి స్థూల శరీరంలో లేదవి, వాటి యొక్క లక్షణాలు అన్నమయ కోశంలో ఉన్నాయి. ఈ అన్నమయ కోశం ఎలా ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది అని మనకు అర్థం అవ్వాలి అంటే, మనం తీసుకునేటటువంటి ఏ పదార్థమైనా అది మూడు భాగాలుగా విభజింపబడుతుంది. స్థూల భాగము, సూక్ష్మ భాగము, సంస్కార భాగము. మూడు భాగాలు, దాన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటూ ఉంటాం మనం. ప్రతిదీ మూడుగా విభజింపబడుతూ ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో స్థూల భాగము మలంగా బయటికి వెళ్ళిపోతుంది, సూక్ష్మ భాగము మనస్సుగా మారుతుంది, సంస్కారాల భాగము సంస్కారాలని ఏర్పాటు చేస్తుంది. ఇంచేత మనం తినేటటువంటి ఆహారము సాధకుడు ముఖ్యంగా 96 ఉపచ్యకలు మన శరీరంలో ఉంటాయి అని పొద్దున్న మనం చెప్పుకున్నాం. ఆ ఉపచ్యకల గురించి మనకు డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆయుర్వేద పుస్తకాల్లో దొరుకుతుంది. ఆ ఆయుర్వేద పుస్తకాలు, ఈనాటి ఆయుర్వేదం కూడా భౌతిక శరీరము స్థూల శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ఏ విధమైనటువంటి ఆయుర్వేద విజ్ఞానాన్ని ఋషులు మనకి అందజేసి దల్చారో ఆ ఆయుర్వేద విజ్ఞానాన్ని మనం సమయంలో పట్టుకోలేకపోతున్నాం. ఆయుర్వేదము సంస్కారాల వేదము, కారణ జగత్తు యొక్క వేదము. మనం తీసుకున్నటువంటి ఆహారాలు కానీ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాల యొక్క కారణ జగత్తు యొక్క ప్రతిబింబాన్ని ఎలా పట్టుకోవాలి. కారణ జగత్తు మనకు అర్థం కావటం లేదు కదా. కారణ జగత్తు అర్థం కావాలి అంటే మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా సంస్కారాలు దాంట్లో బాగుండకపోతే ఆ ఆహారము మీ లింగ శరీరానికి నాశనానికి కారణమవుతాయి. లింగ శరీరము అంటే నిజమైనటువంటి అందమైన శరీరము, దేని యొక్క ప్రోటోటైప్ గా, దేని యొక్క సంకేతంగా ఈ శరీరం ఏర్పడిందో, లింగము అంటే సంకేతము చిహ్నము, దానికి సంకేతంగా ఈ స్థూల శరీరం ఏర్పడుతోంది. దాంట్లో వచ్చేటటువంటి రోగాలకి 90% కారణాలు సంస్కారాలు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పాలు సాత్విక ఆహారం అని మీరు అనుకుంటున్నారు, తప్పేం కాదు, పాలు సాత్విక ఆహారమే. కానీ ఆ పాలు పితుకుతున్నవాడు ఆవుకి తిండి పెట్టకుండా దూరం నుండి పెట్టి దానికి మాతృత్వపు ఆకాంక్షను లేపి దానికి ఇవ్వాల్సినటువంటి పాలని మనం తీసుకుంటున్నాం ముందు, అంతేగా. తర్వాత దూడకి మిగులుస్తామంటే డౌట్ఫుల్లే నాకు. తీసుకున్నాం మొదటి తప్పు. రెండో తప్పు ఏం చేస్తున్నావు, ఆ పాలను తీసుకొచ్చి ఏం చేస్తాడు వాడు, నీళ్లు కలుపుతాడు. ఎందుకు నీళ్లు కలుపుతాడు, లాభం కోసం. అంచేత ఆ నీళ్లు కలిపినటువంటి పాలంలో వాడి యొక్క స్వార్థము, వాడి యొక్క కుచ్చితమైనటువంటి గుణం యొక్క సంస్కారము నీళ్లతో సహజంగానే ఆ పాలలోకి వెళ్ళిపోతుంది. ఆ పాలు తీసుకొచ్చి పడతాం ఇక్కడ. ఆ పాలు తీసుకుని అంచెలంచెలుగా అనేక మంది చేతుల్లోంచి అది మన దగ్గర వరకు వచ్చేసరికి ఎన్ని రకాలైనటువంటి కుసంస్కారాలు దాంట్లో నిండి ఉంటాయో ఆలోచించుకుంటే పాలు సాత్విక ఆహారం అవునా కాదా అన్నది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. అలానే గాభపడిపోయి మీరు తింటాం మానవక్కర్లే. మనం సవ్యమైనటువంటి మార్గంలో ఋషులు చెప్పినటువంటి విధానాన్ని జీవించగలగటానికి తగిన వాతావరణం ఏర్పరచుకోగలవా. రెండు, మనం ఆర్జించినటువంటి ధనం ఎలాంటిది, దాని మీద మనం తినేటటువంటి ఆహారం కూడా ఆధారపడి ఉంటుంది, దాని మీద ఏర్పడినటువంటి సంస్కారాలు కూడా ఏర్పడి ఉంటాయి. యావోపార్జనత, కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని తింటే కష్టపడాలనిపిస్తుంది మీకు, అయాచితంగా ఉచితంగా లంచాల ద్వారా తాగుడులో అవి ఇచ్చి ఏర్పరచుకున్నటువంటి ధనాన్ని కొన్నటువంటి వస్తువులను పిల్లలకి పెడితే మనలో ఏ లక్షణాలు ప్రోధవుతాయో, మనకు కనిపిస్తూనే ఉన్నాయో ఏ సంస్కారాలు ప్రోధవుతున్నాయో, ఈ విశేషమైనటువంటి సామాజిక వ్యవస్థను మార్చవలసినటువంటి అవసరం గుర్తించగలగాలి గాయత్రి సాధకుడు. అంతే తప్ప అన్నమయ కోశం గురించి చదువుకుని మీరు సంస్కారవంతమైనటువంటి ఆహారం మీకు లభించాలి అంటే ఒకే ఒక మార్గం అండి, ఈ కాలంలో విశుద్ధమైనటువంటి దేవత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ఆహారాన్ని మీరు సంపాదించుకోదలుచుకోవాలి అంటే మీరు తినదలుచుకున్నటువంటి ఆహారం ముందు ఆవుకు పెట్టండి. దాని శరీరం నుంచి బయటపడినటువంటి పేడలో తన జీవించుకోగా మిగిలిపోయినటువంటి ఆహారాన్ని కనుక మీరు మళ్ళా మీ చేతులతో కడుక్కోవాలి. మళ్ళా ఇంకొక చేతులతో కడిగామనుకోండి, మళ్ళా ఎవరి సంస్కారాలు వచ్చేస్తాయి. మళ్ళా మీ చేతులతో దాన్ని పిండి చేసుకోవాలి, మీ చేతులతో దాన్ని తయారు చేసి తింటే సేఫెస్ట్ మెథడ్. కెన్ యూ డూ ఇట్? చేద్దాం మనం దాన్ని. దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏదైనా ఆలోచించాలి తప్ప గాభరా పడిపోయి మంచిళ్ళ తాగటం తినటం ఏం మానేయకండి. ఋషులు ఇంకొక ఆల్టర్నేటివ్ పెట్టారు. ఏమిటో ఆల్టర్నేటివ్? నువ్వు తినేటటువంటి ఆహారాన్ని ముందు భగవంతుడికి నివేదన చేసేయి, మనస్ఫూర్తిగా నివేదన చేసేయి. కండిషన్ అది అని చెప్పే సత్యం సత్యేన పరిశీలించేయామి అని నీళ్ళని చల్లుతాం గాయత్రి మంత్రంతో. నీళ్ళని అభికరిస్తాం ఆ తీసుకునేటటువంటి ఆహారాన్ని. అంటే అర్థం ఏంటి? అది ఏ సంస్కారాలు అందులో ఉన్నా గాయత్రి మంత్ర తరంగాల ద్వారా ఆ సంస్కారాలు పోతాయని. అంచేత ఆ ఆహారాన్ని అంతా వడ్డించాక 3 సార్లు గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుని తినమని చెప్తాం. ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తినటం మొదలెట్టి సమయమైనటువంటి భావంలో తినకపోతే ఆహారానికి విలువ ఉండదు. కుటుంబంలో అందరూ కలిసి తినాలి. వీలైనంతవరకు మళ్ళా కండిషన్ ఉంది కదా, అక్కడ ప్రతి చోట కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. అర్ధరాత్రి 1 గంట వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ల కోసం మిగతా వాళ్ళందరినీ మనం మెలకుగా ఉంచలేం కదా. గాయత్రి మంత్రాన్ని 3 సార్లు మనస్ఫూర్తిగా ఉచ్చారణ చేసి ఆ 3 రకాల రంగులు నీలము పసుపు ఎరుపు ఆ 3 రకాల రంగులు ఆహారం మీద పడుతున్నాయి. ఇదంతా భావమే. యద్భావం తద్భవతి. అదేమంత సింపుల్ అనుకోకండి. పగలు ఎవరైనా తలుపు తెచ్చుకు బయటకు వెళ్ళిపోతారు, చీకటి పడుతుంది, ఆ చెట్టు దగ్గర ఎవరో మనిషి నిల్చున్నాడు అనిపిస్తుంది. ఏది మీరు వెళ్ళండి బయటకు చూద్దాం, మిగతా సంగతి నాకు తెలియదుగా, నేను రాను, నేను అంత హీరోని కాదు. కానీ అక్కడ ఉన్నదంతా ఏంటి? స్తంభం. ఆ చెట్ల ఆకులు ఓ మనిషి ఉన్నాడు అనిపించింది మీకు, ఇంకా రండి బయటకి చూస్తాను. యద్భావం తద్భవతి. తాడు ఉంది అక్కడ, ఫేమస్ ఎగ్జాంపుల్. మీరేమనుకుంటున్నారు? పావు ఉంది అనుకుంటున్నారు. మళ్ళీ ముట్టుకుంటే దాన్ని చూస్తాను. ముట్టుకుంటానంటే మీకు లోపల తెలుసు అనమాట అది తాడని. యద్భావం తద్భవతి. తీసుకునేటటువంటి ఆహారాన్ని గాయత్రి మంత్ర శక్తితో మంత్రపూతము చేసి మీరు కనుక ఆహారాన్ని తీసుకుంటే 90% సంస్కారాల నుంచి మీరు సేవ్ అవుతారు. దానికోసము అంత అద్భుతమైనటువంటి ఆహారం తీసుకునేటప్పుడు నియమాలు ఏర్పరిచారు. ఒంటరిగా తిను, ఎవరితోనూ మాట్లాడకు, దాన్ని మంత్రంతో అభిషిక్తం చేయి.